ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధశ్చక్షురుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. నమోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణీ. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ఏకాదశ స్కంధం అధ్యాయం 3 శ్లోకం 39 గురించి మనం చర్చిస్తాం. నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. అండేషు పేషేషు పేషిషు తరుష్వ వినిశ్చితేషు ప్రాణోహి జీవముపదావతి తత్ర తత్ర సన్నియేంద్రియ గుణేహమ గుణేహమిచ ప్రసుప్తే కూటస్థ ఆశయామృతే తదనుస్మృతిర్నః. అండేషు పేషేషు తరుష్వ వినిశ్చితేషు ప్రాణో హి జీవముపదావతి తత్ర తత్ర సన్నియేంద్రియ గణే అహమి చ ప్రసుప్తే కూటస్థ ఆశయామృత తదనుస్మృతిర్నః. అండేషు అండముల నుండి జన్మించిన జీవజాతులలో పేషిషు భ్రూణములందు, తరుషు వృక్షములందు, అవినిశ్చితేషు అనిశ్చిత మూలమునకు చెందిన జీవజాతులయందు, అందరూ చెప్పండి, జీవజాతులయందు చెమట వలన పుట్టినవి ప్రాణ ప్రాణము హి నిజముగా జీవం ఆత్మ ఉపధావతి అనుగమించును. తత్ర తత్ర ఒక జీవజాతి నుండి వేరొక దానికి సన్నే అవి లయముందును యత్ ఎప్పుడైతే ఇంద్రియగణే అన్ని ఇంద్రియములు అహామి అహంకారము చ కూడా ప్రసుప్తే సుషుప్తియందు కూటస్థ మార్పురహితము ఆశయం కలుషిత చేతన నుండి కలుషిత చేతనమనడి సూక్ష్మ ఆచ్ఛాదనము లింగ శరీరము రుతే రహితముగా తత్ దాని యొక్క అనుస్మృతి స్మృతి కలుగును. నహ మన యొక్క భావము భాష్యం చెప్పినది ఏసీ భక్తివేదాంత స్వామి వారి యొక్క శిష్యులు. జయ శ్రీల ప్రభుపాద్. ఆత్మ భౌతిక జగత్తునందు వివిధ జాతులలో జీవజాతులలో జన్మించుచుండును. వాటిలో కొన్ని అండజములు, కొన్ని జరాయుజములు, మరికొన్ని ఉద్భిజములు, మిగిలినవి స్వేదజములు అయ్యుండును. కాని అన్ని జీవజాతులలోనూ ప్రాణము ఎటువంటి వికారముకు లోనుగాక ఒక దేహము నుండి వేరొక దేహమునకు ఆత్మను అనుగమించును. అట్లే భౌతిక జీవన స్థితి ఎట్లన్నప్పటికీ ఆత్మ ఎల్లప్పుడూ మార్పురహితమై ఉండును. అది మన అనుభవంలోనిదే. సుషుప్తి అవస్థలో ఇంద్రియములు చేత చేతనారహితములుగాను, మనస్సు అహంకారము కూడా నిద్రాణ స్థితిలో లయమగును. కాని ఇంద్రియములు మనస్సు అహంకారము నిష్క్రియమైనప్పటికీ మేల్కొనినంతట మనుజుడు తాను సుఖముగా నిదురించి తినని తలచును. ఇక్కడ చెప్తున్నారు మనకి జన్మ ఎన్ని రకాలుగా వస్తుంది, ఎన్ని రకాలుగా మనం ఉత్పత్తి అవుతాము అని చెప్పి. అండేషు, అండేషు అంటే అండములు, అంటే ఏమి, గుడ్లు. గుడ్లు ద్వారా ఉత్పత్తి అయ్యేవన్నమాట. ఇది ఒక విధమైనటువంటి పుట్టుక. తర్వాత పేషిషు, పేషిషు అంటే భ్రూణం. భ్రూణం అంటే ఏదైతే ఈ యొక్క శుక్ర శోణిత సంయోజకం వల్ల ఉద్భవించేది భ్రూణం. మానవులు భ్రూణం ద్వారా ఉత్పత్తి అవుతారు. తర్వాత ఈ యొక్క జంతువులు ఇవన్నీ కూడా ఏవైతే యోని సంయోగం యోనిలో ఉద్భవిస్తాయో అవన్నీ కూడా ఇవి పేషిషు భ్రూణాలు అని చెప్తారన్నమాట. తర్వాత తరుషు, తరుషు అంటే వృక్షాలు. ఈ వృక్షాల నుంచి కూడా జంతువులు యొక్క జీవం ఉద్భవిస్తుంది. అవినిశ్చితేషు, ఇంకా అవినిశ్చితమైనవి, ఇంకా ఎలా పుడతాయి ఎలా పుడతాయని చెప్పలేని కొన్ని ఉన్నాయి. అవి ఎలాగా, చెమట ద్వారా స్వేదజం. జా అంటే పుట్టుట, స్వేదం అంటే చెమట. చెమట ద్వారా పుట్టేవి, కొన్ని గాలి ద్వారా పుట్టేవి, క్రిమి కీటకాదులు, ఇలాగ చాలా రకరకాలైనటువంటి పుట్టుకలు జీవులు మనకి శరీరంలో ఈ యొక్క ప్రపంచంలో పుడుతూ ఉన్నాయి. వీటన్నిటిని గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏ విధంగానంటే జీవం ఉపధావతి తత్రతత్ర అహామి. వీటన్నిటికీ కూడా ఎలా ఉంటుందనంటే ఆత్మ ఒకటే. ఇప్పుడు చీమలో ఉన్నటువంటి ఆత్మ ఎంతైతే పరిమాణంలో ఉందో ఏనుగులో ఉన్న ఆత్మ కూడా అంతే పరిమాణంలో ఉంటుంది. ఆత్మకి ఎటువంటి తేడా ఏం లేదు. ఏనుగు కదా పెద్ద ఆత్మ ఉంది, చీమ కదా చిన్న ఆత్మ ఉంది అని అనుకోవడానికి వీల్లేదన్నమాట. శక్తే ఒకటే. దానిలో మనస్సు బుద్ధి అహంకారము ఇంద్రియాలు ఇక వీటినన్నింటినీ ఏమంటారు, లింగ శరీరం అంటారు. ఆ యొక్క లింగ శరీరం సటిల్ బాడీ అనేది అందరిలో ఒకటిగానే ఉంటుంది. కానీ ఈ యొక్క షర్ట్ ఏ విధంగా అయితే మనం శరీర దేహ పరిమాణం నుంచి పరిమాణం ఆధారంగా మనం ఈ యొక్క వస్త్రాలను ఏ విధంగా ధరిస్తామో ఆ విధంగా ఈ యొక్క శరీర ఆచ్ఛాదన దాని పరిమాణ జీవ ఆ జంతువు యొక్క జీవి యొక్క పరిమాణాన్ని బట్టి మారుతుంది తప్పించి ఆత్మ అన్ని జీవాల్లో కూడా ఒకటిగానే ఉంటుంది అని చెప్పారు. మరి ఇంకా ఏం చెప్పారు అనంటే మన ఇంకొక విషయం చెప్పారు. మనస్సు అహంకారము కూడా నిద్రాణ స్థితిలో లయమగును, కానీ ఇంద్రియములు మనస్సు అహంకారం నిష్క్రియమైనప్పటికీ మేల్కొన్నంత మనుజుడు తాను సుఖముగా నిద్రించిదని తలంచును. ఇప్పుడు మనం నిద్రపోతూ ఉన్నాం. నిద్రపోయినప్పుడు మనకి ఏమైనా ఇంద్రియాలు పనిచేస్తాయా? ఏం పనిచేయవు. ఏమైనా కళ్ళు కనపడతాయా? కనపడవు. కళ్ళు కనపడితే నిద్రపోయినట్టు ఎట్ల లెక్క? కాదు కదా. అందువల్ల ఇంద్రియాలు ఏమి పనిచేయవు, అహంకారం కూడా పనిచేయదు. మరి అప్పుడు పనిచేసేది ఏమనంటే ఆత్మ ఒక్కటే పనిచేస్తుంది. ఆత్మ ఒక్కటే పనిచేస్తుంది. ఆ ఆత్మ పనిచేయడం వల్ల మనం నిద్ర పోయి మళ్ళీ లేవడానికి అవకాశం ఉంది. ఆత్మ లేకపోతే మళ్ళీ నిద్రపోయి లేచేదానికి అవకాశం లేదు. గతః వెళ్ళిపోయినాడు అని చెప్పి అందువల్ల ఇందులో ఈ విషయం చెప్పారు. ఇక్కడ సుషుప్తి, సుషుప్తి అంటే ఏమి, నిద్రావస్థ, గాఢమైనటువంటి నిద్రావస్థ అని చెప్పారు. అంటే జీవుడు మెలకువగా ఉన్నప్పుడు భౌతికేంద్రియములు మనస్సు నిరంతరము సచేతనముగా ఉండును. అట్లే మనుజుడు నిద్రించినప్పుడు అహంకారము జాగ్రత్తావస్థ యందు అనుభవం గుర్తు చేసుకున్న స్వప్నములు అనుభూతములగును. మరి స్వప్నం వచ్చింది నిద్రలో, గుర్తుంటుంది కదా. అది ఎలా గుర్తుంది అనంటే ఆ స్వప్నం వచ్చినప్పుడు జాగృతిలోకి వస్తుంది. మనకి తెలియకుండానే ఈ శరీరం మేల్కొంటుంది అన్నమాట. మేల్కొని ఆ యొక్క తరంగాల ద్వారా మన మెదడులో రికార్డు చేయబడతాయి. అది మనకి గుర్తుంటుంది అని చెప్పి చెప్తున్నారు. తర్వాత సూక్ష్మముగా అహంకారమే లింగ శరీరము అని పిలువబడును. నేను ధనవంతుడని చెప్పి, నేను బలవంతుడని చెప్పి, నేను అమెరికా దేశస్థుణ్ణి, రష్యా దేశస్థుణ్ణి, నల్లవాణ్ణి, తెల్లవాణ్ణి, లేకపోతే ఆ ఉత్తర భారతదేశుడిని, దక్షిణ భారత, ఈ విధమైనటువంటి ఏవైతే ఉపాధులు శరీరానికి ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ లింగ శరీరం ద్వారా మనకి ప్రాప్తిస్తున్నాయి అని చెప్పారు. మిథ్యాభావనం, అహంకారం, ఇవన్నీ కూడా అహంకారానికి సంబంధించి ఏవైతే మనకి ఏవేదో ఉపాధులు ఉన్నాయో ఈ శరీరానికి, ఇవన్నీ దేనికి సంబంధించినవి? అహంకారానికి సంబంధించినవి. అహంకారాన్ని ఇవి ఆత్మకు సంబంధించినవి మాత్రము కాదు. ఇంకా ఇదంతా కూడా ఏమి? మిథ్యాభావన. ఇదంతా డూప్లికేట్. ఒరిజినల్ ఏది? ఆత్మస్వరూపం. జీవిర స్వరూప నిత్యర కృష్ణదాస్, అది ఒరిజినల్. మిగతావంతా కూడా డూప్లికేట్, మిథ్యా. ఇదంతా కూడా మిథ్యా. ఈ భాష్యంలో చెప్తున్నారు, భగవద్గీత యందు స్పష్టంగా వివరించబడినది, ఆత్మ నిత్యత్వము, జ్ఞానము, ఆనందమనేది తన సహజ స్థితిని తాత్కాలికంగా మరచినప్పటికీ. ఆత్మ యొక్క నిజమైనటువంటి స్థితి ఏమి? ఆత్మ నిజమైనటువంటి స్థితి ఏమి? ఎటర్నల్, శాశ్వతమైనది. ఆత్మ పుట్టుకలేదు, నజాయితే మ్రీతేవా కదాచిన్. ఆత్మ ఎప్పుడు కూడా పుట్టుక, మరణము ఏమి లేదు, అది అనాది. ఆత్మ అనాది, దాన్ని వాయువుతో శోషింప చేయలేము, ఎండతో, అగ్నితో మనం దహింప చేయలేము, ఇది ఏ సాధనం చేత మనం నరకలేము. ఆత్మని మనం నాశనం చేయలేము. ఆత్మ ఎటర్నల్ అని చెప్పారు. మూడు లక్షణాలు చెప్పారు ఇక్కడ, నిత్యత్వము, జ్ఞానము, ఆనందం అనేవి మూడు లక్షణాలు. ఆత్మకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? మూడు లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఎటర్నల్, రెండు నాలెడ్జ్, మూడు బ్లిస్, ఆనందం. ఇవి మూడు లక్షణాలు ఆత్మకి ఇదన్నమాట. ఆనందో బ్రహ్మ అంటే ఏమి? ఆనందం అనేదే ఆత్మకి కోరుకునే. ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా కష్టాలు కోరుకుంటున్నారా? ఎవరు కోరుకోరు. ఎందువల్ల కష్టాలు కోరుకోవట్లేదంటే ఆత్మ ఉంది కాబట్టి. ఆత్మ యొక్క స్వరూపమేమి? ఆనందాన్ని కోరుకోవడం. తర్వాత జ్ఞానాన్ని కూడా కోరుకుంటారు. ఎవరైనా అజ్ఞానంలో ఉండాలని కోరుకుంటారా? నేను అది చదువుకోవాలి, ఇది చదువుకోవాలి. ఎవరైనా చదువు రాని వాళ్ళు కూడా ఆ వృత్తి నేర్చుకోవాలి, ఈ వృత్తి నేర్చుకోవాలి, లేదా వ్యవసాయం చేయాలి, ఆ సంబంధించినటువంటి జ్ఞానాకాంక్ష అనేది ఆత్మకు ఉంది కాబట్టి ఈ జీవుడు మనం కూడా జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. తర్వాత నిత్యత్వం. ఎవరైనా చనిపోవాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. 100 సంవత్సరాలు బతికినా కూడా ఇంకా కొంతకాలం బతికితే బాగుండు అనుకునేవాళ్లే. కానీ ఎవరైనా ఈ భౌతిక ప్రపంచంలో అన్ని బాధలు ఉన్నాయి, మనం తొందరగా వెళ్ళిపోతాం అని చెప్పి ఎవరు అనుకోరు. ఇదొక అంటే ఏమి అని అంటే, ఈ యొక్క నిత్యత్వము, జ్ఞానము, ఆనందము అనేవి మనకి ఎప్పుడు సిద్ధిస్తాయి అనంటే, మనం ఆత్మని తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేసినప్పుడు, ఆత్మని తెలుసుకోవడం కోసం మనం సాధన చేసినప్పుడు ఈ లక్షణాలు మనలో ప్రస్ఫుటంగా సిద్ధిస్తాయి. మనకి ఆత్మ సాధన మనం చేసినప్పుడు, ఆత్మని యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందడానికి కావలసినటువంటి సాధన మనం చేసినప్పుడు, మనలో మనకి చెప్పారు కృష్ణ చైతన్యంలో ఎవరైతే ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళకి ఆనందం, ఆనందాంబుది వర్ధనం, ప్రతిక్షణం ఆనందాంబుది, ఆనందం అనేటువంటి సాగరం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం జపించడం వల్ల వాళ్ళకి వృద్ధి అవుతూ ఉంటుంది. ఎందువల్ల? వాళ్ళు ఆత్మతో సంబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా మనకి జ్ఞానం కూడా వస్తుంది అని చెప్పేది. ఎవరైతే అనుకోకుండానే హరే కృష్ణ మంత్రం, కృష్ణ యొక్క చైతన్యంలో ఎవరైతే ఉంటారో, కృష్ణ చైతన్యంలో వారికి జ్ఞానం అనేది ప్రస్ఫుటంగా వస్తుంది, తెలియకుండానే వస్తుంది. వాళ్ళు ఏమీ శాస్త్రాలు చదవాల్సిన పని లేదు, ఈ యొక్క మంత్రం జపం చేస్తే చాలు, అనేక విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం వస్తుంది. ఉదాహరణకి ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళారు. అమెరికా వెళితే అక్కడ సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలు కానీ, అక్కడ ఏ విధంగా ప్రవర్తన, ఆ ప్రజల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి లాస్ నాలెడ్జ్ కానీ ఏమి కానీ ప్రభుపాదుకేం లేదు. కానీ ఆయన ఈ యొక్క కృష్ణుణ్ణి నమ్ముకోవడం చేత అక్కడ ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా ఆయనకి సంబంధించినటువంటి ఆ లోకల్ నాలెడ్జ్ అంతా కూడా, వ్యవహారిక జ్ఞానం అంతా కూడా ఆయనకి సిద్ధించింది. దీనికి మనం ప్రత్యేకంగా ఒక ఉదాహరణ చెప్తారన్నమాట. ప్రభుపాదుల వారు అనేకమైనటువంటి పుస్తకాలు అనువాదం చేస్తూ ఉన్నారు. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఇంకా వైదిక సాహిత్యం అంతా కూడా అనువాదం చేస్తూ ఉంటే వారికి ఆ రోజుల్లో డిక్టాఫోన్ ఉంది. ఇప్పుడుకి మాదిరిగా మన ఐపాడ్లు తర్వాత ఇవన్నీ అంత సాధనాలు లేవన్నమాట. డిక్టాఫోన్ అంటే ఒకసారి ఆయన అనువాదం చెప్తే అది ఉంటే దాన్ని మన టైప్ రైటర్ లాగా దాన్ని ఒక స్విచ్ నొక్కాలి, అప్పుడు అది రికార్డ్ చేస్తుంది. అది ఆ రోజుల్లో మన భారతదేశంలో లేవు ఆ డిక్టాఫోన్లు, అవి అమెరికాలో ఉన్నాయి. దాన్ని ఆపరేట్ చేయాలంటే చాలా కష్టం. అది కొనుక్కొచ్చినటువంటి ఒక భక్తుడు ఆయన అరగంట డెమానిస్ట్రేషన్ తీసుకున్నారు అది ఎట్లా ఉపయోగించాలి అని చెప్పి. మనకి ఇది ఇస్తారు కదా, ఒక మెషిన్ ఏదన్నా మనం కొంటే ఆ షాప్ వాళ్ళు మనకి డెమో ఇస్తారు, డెమానిస్ట్రేషన్ చేస్తారు, చేస్తారు కదా. అది నేర్చుకోవడానికి ఆ కొన్న భక్తుడికి అరగంట గంట పట్టింది సుమారుగా. అయినా కూడా అతనికి సంపూర్ణమైనటువంటి జ్ఞానం రాలేదు దాని గురించి. అది మెషిన్, డిక్టాఫోన్ మెషిన్ తీసుకొచ్చారు ప్రభుపాద దగ్గరికి. తీసుకొస్తే ప్రభుపాదకి చెప్తున్నాడు, చెప్పడానికి ఆ డివోటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభుపాదకి చాలా ఆనందం వేసింది, ఎందుకంటే ఆయన అనువాదానికి ఇది ఎంతో సహకరిస్తుంది ఆ డిక్టాఫోన్. ప్రభుపాదుల వారి దాన్ని చూసి ఇతను ప్రయత్నం చేస్తున్నాడు, ఇతను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏ విధంగా ఆపరేట్ చేయాలి, ఏ విధంగా మీరు అనువాదం చేసేటప్పుడు దాన్ని ఏ విధంగా రికార్డ్ చేయాలి, ఈ విధంగా అన్ని స్విచ్లు వాటి గురించి ఎట్లా ఆపరేషన్ అంతా కూడా చెప్పడానికి అతను ప్రయత్నం చేస్తే ప్రభుపాదుల వారు తెలిసి ఇది ఇంతకు ముందలే ఇతను ఉపయోగించాడా అన్నట్టుగా ప్రభుపాదుల వారు ఇమీడియట్గా దాన్ని ఉపయోగించారు. ఆ డివోటికి ఆశ్చర్యం కలిగింది. ప్రభుపాదు మీరు ఎప్పుడన్నా డిక్టాఫోన్ నేను అసలు చూడలేదు డిక్టాఫోను, భారతదేశంలో లేదు డిక్టాఫోన్. అందువల్ల వీటికి యంత్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ, శాస్త్రాలకు సంబంధించినటువంటి జ్ఞానం కానీ, ఇంకా వేరే జ్ఞానం ఏదైనా సరే ఈ యొక్క కృష్ణుడితో సంబంధం ఉన్నప్పుడు ఆ జ్ఞానం దానంతటికి అదే మనకి సిద్ధిస్తుంది అని చెప్పారు. అందువల్ల మన ఈ యొక్క ఆత్మతో సంబంధాన్ని మనం ఏర్పరచుకున్నప్పుడు మనకి మూడు ప్రధానంగా వస్తాయి. అవేమంటే నిత్యత్వము, భక్తుడు జీవించి ఉన్నా ఒకటే మరణించి ఉన్నా ఒకటే, అతనికి శాశ్వతత్వం ఉంది. కానీ భౌతికమైనటువంటి వ్యక్తి జీవించినా వాడు మరణించినట్టే లెక్క. ఎందు అనంటే అతనికి జీవాన్ లేదు, నిజమైనటువంటి లైఫ్ లేదు అతనికి. నిజమైనటువంటి లైఫ్ ఏది? ఆత్మ. ఆత్మను గురించి అతను తెలుసుకోవట్లేదు, అన్నీ కూడా భౌతికమైనటువంటి కార్యక్రమాలే చేస్తున్నాడు. ఆహారం, నిద్ర, భయం, మైదనం ఇవే కార్యక్రమాలు అతనికి. అందువల్ల భౌతికమైనటువంటి వ్యక్తి వాడు జీవించి ఉన్నా కూడా మరణించినట్టే లెక్క అని చెప్పారు. అంటే ఏమి, వాళ్ళు భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల వాళ్ళు ఈ యొక్క పంచభౌతికమైనటువంటి పదార్థాలకు సంబంధించినటువంటి విషయాలనే వాళ్ళు ఎక్కువగా వాళ్ళు డీల్ చేస్తున్నారు కాబట్టి అది పంచభౌతికంలోనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేతనా అవస్థకి వాళ్ళు అభివృద్ధి చెందలేదు, ఆత్మస్థాయికి వాళ్ళు అభివృద్ధి చెందలేదు. అది అభివృద్ధి చెందవలే అని చెప్పి ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలన్నీ రాశారు. యు ఆర్ నాట్ బాడీ, యుయర్ స్పిరిట్ సోల్, నువ్వు ఈ దేహానివి కాదు, నీవు ఆత్మస్వరూపుడివి అని తెలుసుకోవడం మొట్టమొదటి స్టెప్. అప్పుడు ఈ యొక్క సాధన ద్వారా మనం నిత్యత్వం, ఆనందత్వం, తరువాత ఈ యొక్క జ్ఞానం ఇవన్నీ కూడా మనకి వస్తాయి. ఈ యొక్క మనకి కవరింగ్స్ ఉన్నాయి, ప్రాణమయ కోశం, అన్నమయ కోశం, బుద్ధి, తర్వాత జ్ఞానం, తర్వాత ఆనందమయ కోశం. ఈ విధంగా ఐదు కోశాలు ఉన్నాయి మన ఆత్మని ఐదు కవరింగ్స్ అంటే చేత మనకి వచ్చాయన్నమాట. మొట్టమొదటి ఏం కోసం? అది అన్నమయ కోసం. చిన్నపిల్లవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ చూసినా నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. ఎందువల్ల? వాళ్ళు ఏమంటే ఆ కోశ స్థాయిలో ఉన్నారు. అన్న అంతా కూడా వాళ్ళు భోగించాలి అనేటువంటి ఒక అంటే అంతా తినాలి. అదంటే ఏమంటి అన్నమయ కోశం. తర్వాత ప్రాణమయ కోశం. ఈ యొక్క ప్రాణమయ కోశం అంటే ప్రాణి, ఈ యొక్క జీవులు ఇదంతా కూడా ప్రాణమయ కోశం. తర్వాత బుద్ధి, తర్వాత కవరింగ్ ఏమి ప్రాణ, తర్వాత బుద్ధి, ఈ బుద్ధిని ప్రాణాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలంటే ఈ యొక్క భక్తి యోగం ద్వారా మనలో ప్రాణశక్తి అభివృద్ధి అవుతుంది. తర్వాత దీనికి పతంజలి యోగ సూత్రంలో ఈ యొక్క పూరక కుంభక రేచక ద్వారా మనకి ఈ యొక్క ప్రాణం మన శరీరంలో అభివృద్ధి చెందుతుంది అని చెప్పి దాన్ని ఇక్కడ మనకి ఈ దీనిలోనే చెప్పారు. మన ఆత్మ దేనిలో ఆవరించబడింది అంటే పంచవాయువులు చేత మన శరీరంలో దశవాయువులు ఉన్నాయి. దానిలో ప్రధానమైనవి ఐదు వాయువులు, వయదేమి, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, తర్వాత కృకుర, దేవదత్త, ధనుంజయ ఇలాగా ఉన్నాయి. వాటిలో ఈ యొక్క ప్రాణవాయువుని మన దేహంలో బాగా ఉన్నప్పుడు మనకి ఇటువంటి వ్యాధులు రావు. అంతా ఎందుకు వ్యాధులు వస్తున్నాయనంటే ఈ ప్రాణవాయువు యొక్క లేకపోవడమే వ్యాధులకు కారణం అన్నమాట. అందువల్ల ఈ యొక్క ప్రాణమయ కోశంలో ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఈ ప్రాణాల్లో తేలియాడుతుంది. మరి ఆ ప్రాణాలు ఏ విధంగా వాటి లక్షణాలు మనం మొన్న చెప్పారు, మీకు గుర్తున్నాయో లేవు, అది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను. అదేమంటే ప్రాణం అనేది ఒక వాయువే, అది పది వాయువులుగా పరివర్తన చెందుతుంది. దానిలో ఐదు ప్రధానమైనటువంటి వాయువులుగా మన దేహంలో వస్తాయి. ఒకటి ప్రాణం, ఇది మొత్తం మన యొక్క ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అది ప్రాణశక్తిగా మారుతుంది. తర్వాత అపానం అంటే ఏదైతే మనం తిన్నటువంటి ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పి మన భగవద్గీతలో చెప్పారు. ప్రాణము అపానం రెండు కలిస్తేనే మనకి జీర్ణమవుతుంది. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం, పచామి అన్నం చతుర్విధం అంటే నాలుగు విధాలుగా మనకి అన్నం ఈ డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయాలంటే మనకి ఏమి వాయువులు ఉండాలి, ఈ యొక్క ప్రాణము అపానము పనిచేయాలి. మరి తిన్నది ఎవాక్యువేషన్, తిన్నది ఉత్సర్గం, బయటికి పోవాలని అంటే నెట్టివేసేది అపానవాయువు. ఈ అపానవాయువు సరిగ్గా పనిచేయకపోతే చర్మ వ్యాధులు, తరువాత ఈ యొక్క మలబద్ధకం ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. దానివల్ల అపానవాయువు చాలా ముఖ్యమైన, తర్వాత ప్రాణవాయువు, తర్వాత ఉదానం అంటే మనకి శరీరంలో ఏదైతే ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయో ఇవి ఉదాన వాయువు వల్ల, అంటే పైకి ఈ ఫోర్స్ అంతా కూడా పైకి వస్తూ ఉంటుందన్నమాట, అది ఉదాన వాయువు వల్ల జరుగుతుంది. సమానం అంటే బ్యాలెన్సింగ్ చేస్తుంది, మన శరీరంలో ఉన్నటువంటి వాయువులంతా కూడా సమానం చేస్తుంది. వ్యాన వాయువు ఏం చేస్తుంది, సంకుచితాలు అంటే మనం ఏదైతే ముడుచుకోవాలి ఇవన్నీ ఆ సంకోచ వ్యాకోచాలను ఈ యొక్క వ్యానం చేస్తుందన్నమాట. ఈ విధంగా ప్రాణ, సమాన, ఉదాన, వ్యాన అనేటువంటి అపాన ఈ యొక్క వాయువులు అన్నమాట. మన కండ్లు పనిచేయాలన్నా కూడా ఈ యొక్క ధనంజయ, కృకుర అనేటువంటి పంచవాయువులు ఇవన్నీ కూడా మనకి పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇదంతా కూడా మనకు చెప్పారు, ఇదంతా హైడ్రాలిక్స్. తర్వాత ఇంకోటి మన వాయువుల ద్వారా పనిచేసేది, ద్రవాల ద్వారా పనిచేసేవి రెండు రకాలు ఉన్నాయి. హైడ్రాలిక్స్ మన ఇది ఉంది కదా క్రేన్, అదంతా వేటి ద్వారా పనిచేస్తాయి, హైడ్రాలిక్స్ ద్వారా పనిచేస్తాయి. ఈ యొక్క లిఫ్ట్ ఇది కూడా హైడ్రాలిక్సే. తర్వాత వాయువుల ద్వారా పనిచేసేవి కొన్ని మెషిన్లు ఉన్నాయి, అవి ఏమి అనంటే మన శాటిలైట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాయువుల ద్వారా పనిచేస్తాయి. మంట మనకి పూర్వం ఇవి ఉన్నాయి, ధూమశకటం అంటే ఏమి, రైలు. ఆ రైలు ఎలాగా పనిచేసేది అనంటే బొగ్గు వేసినప్పుడు దానిలో నీళ్లు మండి ఆ వాయువు ముందలకు వెళితే ఈ మెషిన్ ముందలకు వెళ్తుంది, వెనక పెట్రోల్ లాక్కి వెళ్తుంటాయి. అందువల్ల ఈ వాయువు అనేది చాలా శక్తివంతమైంది. అందుకే హనుమంతుడు వాయుపుత్ర, ఆయనకి అంత శక్తి ఉంది. ఇక్కడ మనకి వాయువులు ఇవన్నీ కూడా ఈ విధంగా ఇంత మనకి పనిచేస్తున్నాయి మన దేహంలో. అందువల్ల మనం ఈ యొక్క ఆత్మని మనం తెలుసుకోవాలని అంటే ఈ యొక్క వాయువులు శుద్ధిపడాలి. వాయువులు శుద్ధి చేయాలి అని అంటే ఎలాగా అనంటే దానికి పూరక, రేచక, కుంభక అని చెప్పి దాన్ని ఎప్పుడు కూడా ప్రాణవాయువుని పీల్చడం, దాన్ని కొంతసేపు అట్టిపెట్టడం, తర్వాత రేచకం అంటే వదిలిపెట్టడం, కుంభకం అంటే కుంభించడం, ఈ విధంగా జరుగుతుంది. మరి ఇది చాలా సటిల్ ప్రాసెస్, ఇది చాలా సూక్ష్మమైంది. ఎవరు ఒక గంట రెండు గంటలు కూర్చోవడమే కష్టంగా ఉంది. ఇప్పుడు దానికి ఆసన సిద్ధి అని ఉంది. ఒక పద్మాసనం వేసుకుంటే మూడు గంటలు ఏమీ నిశ్చలంగా కదలకుండా ఉన్నటువంటి వాడికి ఇది సిద్ధిస్తుంది. మనం ఒక పది నిమిషాలే కూర్చోలేకపోతున్నామే, కుర్చీలు కావాలి ఇప్పుడు. అందరూ ఎవరు కింద ఎవరు కూర్చోవట్లేదు. ఎందువల్ల? మరి అటువంటి వ్యక్తికి ఈ ప్రాణాయామం, ఈ యొక్క పూర్వకారేచక కుంభకాలు, తర్వాత ఈ యమనియమాలు, ఇవన్నీ సాధ్యమవుతాయా? ఏం సాధ్యం కాదు. అందువల్ల మనకి ఈ కలియుగంలో నామనాథ్ నామంలోనే ఇవన్నీ కూడా నిక్షిప్తం చేశారు. ప్రాణాయామం అంతా కూడా నామంలోనే నిక్షిప్తం చేశారు. అందువల్ల ఈ ప్రాణాయామం 16 మాత్రల కాలంలో చెయ్యాలి అని చెప్పింది. అందువల్ల మనకి ఈ యొక్క 16 నామాలు ఇచ్చారనమాట. ప్రాణాయామం మనం పీల్చుకున్నప్పుడు, ప్రాణం లోపలికి పీల్చుకున్నప్పుడు 16 మాత్రల కాలంలో లోపలికి పీల్చాలేదు. మనం 16 మంత్రాలు మనం ఎన్ని ఉన్నాయి మనకి? 32 అక్షరాలు, 16 మంత్రాలు ఉన్నాయి కదా. హరే కృష్ణ మంత్రాలు ఎన్ని ఉన్నాయి? 16 నామాలు ఉన్నాయి, 32 అక్షరాలు ఉన్నాయి. అందువల్ల మనం ఒకసారి చెప్తేనేమో పూర్వకం, ఒకసారి చెప్తే కుంభకం, ఇంకోసారి చెప్తే రేచకం, ఇలాగా మనకి ఆ ప్రాణం అనేది లోపల ఈ మూడు జరిగిపోతున్నాయి. ఎందువల్ల? హరేకృష్ణ మంత్రం వల్ల. అంటే అంత చేయలేం కాబట్టి హరేకృష్ణ మంత్రం ఎక్కడైనా చేసుకోవచ్చును. నువ్వు నడుస్తూ చేసుకోవచ్చును, లేదా కూర్చుని చేసుకోవచ్చును, తిరుగుతూ చేసుకోవచ్చును, ఎలాగైనా చేసుకోవచ్చును. అంటే ఏమి, ఈ కలియుగానికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా మన వాళ్ళు మంత్ర ప్రిస్క్రైబ్ చేశారనమాట. లేకపోతే నువ్వు కూర్చున్నే మంత్ర యోగ సాధన చేయాలని అంటే అంత కుదరదు. ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరు. సిద్ధులు పొందినటువంటి వాళ్ళు కొన్ని వేల లక్షల్లో ఒకడే. మరి వేల లక్షల్లో ఒకడైతే మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు? హరేకృష్ణ మంత్రం చేయమని ఇంత తేలికైనటువంటి హరేకృష్ణ మంత్రం చేయడమే కష్టంగా ఉంది. 1% కూడా చేయటం లేదు. ఇక ఆ యోగ సాధన చేయడం అంటే అసలు అసాధ్యం. ఈ కలియుగంలో ఎవరికీ సాధ్యం కాదు. మరి యోగ సాధన ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు అంటే ఆరోగ్యం కోసం. ఇందాక చెప్పాం కదా, ప్రాణవాయువు శరీరంలో ఉంటే వ్యాధులు రావు. అందువల్ల ఈ ప్రాణవాయువుని ఎక్కువగా మన శరీరంలో అభివృద్ధి నిక్షిప్తం చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? దీనికి సంబంధించినటువంటి ఆహార నియమాలు కూడా ఉన్నాయి కొన్ని. ప్రాణవాయువుని చక్కగా మనం కాపాడుకోవాలని అంటే ఆహార నియమాలు పాటించాలి. అవేమంటే సత్వగుణ ప్రధానమైనటువంటి ఆహార పదార్థాలనే తినాలి. తమో గుణం కుళ్ళిపోయినవి, తర్వాత ఈ మద్యపానం. మద్యపానం అంటే ఏమది? అది కుళ్ళబెట్టి తీసినటువంటి ద్రవం. ఇవన్నీ తీస్తే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి జీవశక్తి అంతా పోతుంది. మద్యపానం చేస్తే ఏమవుతుంది? మనలో ఉన్నటువంటి జీవశక్తి అంతా పోయి ఏమవుతుంది? ఈ వ్యాధులు ఎక్కువ రావడానికి అంతా కూడా అవసరం అవుతుంది. ఇంకోటి మాంసాహారం. మాంసాహారం తింటే ఏమవుతుంది? దాని కూడా జీవశక్తి అంతా పోతుంది. మాంసం డైజెషన్ కావాలంటే ఎంత పడుతుంది తెలిసిన? మినిమం ఒక 6 hours, 8 hours పడుతుంది మాంసం డైజెషన్ కావాలండి తిన్నవాడికి. అదే మనం ఏదో పళ్ళు ఇవి తింటే అరగంట చాలు. అంటే ఏమవుతుంది? నువ్వు తిన్నదానికన్నా వాడికి జీవశక్తి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది. నువ్వు తినేది ఎందుకు? శక్తి కోసం కదా. మరి నువ్వు తిన్న శక్తి అది డైజెస్ట్ చేయడానికి ఈరోజు శక్తి ఎక్కువ ఉపయోగించుకుంది అనుకోండి, ఏమి ఉపయోగం? దానివల్ల ఉపయోగం లేదు కదా. అందువల్ల ఈ ప్రాణశక్తిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే మనం ఆహార నియమాలు, తర్వాత ఈ మాంసము, తర్వాత ఇంకా మరి శాకాహారంలోనే, తర్వాత మన ఈ గోబీ మంచూరియన్ ఇటువంటివి తింటుంటారు కదా బాగా వేపుళ్ళు, అవి తినడం వల్ల కూడా మనలో జీవశక్తి పోతుంది. అది తినడానికి, అది డైజెషన్ అవ్వడానికి కూడా కష్టమే. మనం ఎందుకు తింటాం? రుచిగా ఉందని తింటాం. కానీ మనం తిన్న దానిలో ప్రాణం పోతుంది, దానిలో ప్రాణశక్తి ఎక్కువ ఖర్చు అయిపోతుంది. అందువల్ల ఇప్పుడు దీనిలో టెక్నిక్ ఏమి, మనం దీన్ని పరిశీలిస్తే ఏమనంటే మనం తిన్నదాని నుంచి వచ్చేటువంటి శక్తి మనం డైజెస్ట్ చేయడానికి శక్తి కన్నా ఎక్కువ ఇస్తూ ఉంటే అటువంటి ఆహారాలను మనం తినవచ్చు. అటువంటి ఆహారాలు ఏవి? సత్వగుణం ప్రధానమైనటువంటివి. అవే ఫ్రూట్స్, మిల్క్, తర్వాత ఈ యొక్క పప్పు, తర్వాత ఇటువంటివి ధాన్యాలు, ఇటువంటి పదార్థాలు తింటే ఏమవుతుంది? మనకి ఎక్కువ శక్తి వస్తుంది, డైజెషన్కి తక్కువ శక్తి ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఈ ప్యాషనెట్, తర్వాత రజోగుణం, తమోగుణం అయినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకూడదు. తర్వాత ప్రాణాన్ని కాపాడుకోవాలంటే కామయేష, క్రోధయేష, రజోగుణ సముద్భవ. ఈ యొక్క క్రోధాన్ని కలిగి ఉండకూడదు. క్రోధం కలిగి ఉండడం వల్ల మన ప్రాణం ఏమవుతుంది? తొందరగా పోతుంది. అందువల్ల కోపాన్ని కలిగి ఉండడం అనర్థం అని చెప్పారు. ఎందుకు అనర్థం అని అంటే కోపం మనకి రావడం వల్ల మనలో ఏమవుతుంది? ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసాలు తొందరగా అయిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఉన్న ప్రాణశక్తి అంతా పోతుంది బయటికి. అప్పుడు ఏమవుతుంది? మనలో ప్రాణశక్తి తగ్గిపోయి మనం రోగాలను బారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల కోపం పనికిరాదు అని చెప్పేది. శాంతంగా ఉండాలి అని చెప్పేది. శాంతంగా ఉండడం వల్ల మన యొక్క ప్రశాంతమైనటువంటి చిత్తం మనం కలిగి ఉండడం వల్ల మనకి ఏమవుతుంది అనంటే మన యొక్క ఆయుర్ వృద్ధి జరుగుతుంది. కోపం వల్ల మన ఆయుక్షీణం, శాంతంగా ఉండడం వల్ల ఆయుర్ వృద్ధి జరుగుతుంది అని చెప్పారు. ఆయువు వృద్ధి ఎందువల్ల అనంటే అక్కడ శాంతంగా ఉంటే మనలో ఉన్నటువంటి ప్రాణం బయటికి పోదు, ప్రాణశక్తి బయటికి పోదు. కోపం వల్ల ప్రాణశక్తి బయటికి పోతుంది, తొందరగా చనిపోయేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మనం కోపం వచ్చినప్పుడు మనం తొందరగా చనిపోతామన్నటువంటి భయం చేతనైనా కోపం లేకుండా చేసుకుంటే మంచిది. ఇంకొకటి ఏమంటే కామం, కోరికల వల్ల కోరికలు, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, లేకపోతే వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అని ఇలాగా కోరికలు పెట్టుకోవడం వల్ల ఈ కామం వల్ల ఏమవుతుందంటే వాడికి మనశ్శాంతే లేదు, అశాంతి. వాడు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఇలా వ్యర్థమైనటువంటి పనులు చేయడం వల్ల కూడా ఈ ప్రాణశక్తి పోతుంది. మనం కోరికల్ని తీర్చుకోవాలి. కోరికలు అనంతాలు. దీని ఒక ఎవరు ఎకనామిక్స్లో వస్తుందన్నమాట, ద డిజైర్స్ ఆర్ ఎండ్లెస్. అలా ఉంటేనే మంచిది అని చెప్తారు ఎవరు? భౌతికవాదులు. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి వ్యాపారం అంతా వృద్ధి చెందాలంటే వాళ్ళు రోజుకో ప్రొడక్ట్ ఉత్పత్తి చేస్తుంటారు. వీళ్ళు కోరికలు లేకుండా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. పూర్వం సంచి తీసుకెళ్లేవాళ్ళు, ఎక్కడైనా కూరగాయలు కొనుక్కోవడానికి సంచి తీసుకెళ్లేవాళ్ళు. సంచి తీసుకెళ్లి అది ఎప్పుడు ఆ సంచి, ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆ సంచి ఉండేది. ఇప్పుడు ఏమొచ్చాయి? క్యారీ బ్యాగులు వచ్చాయి, లేకపోతే ఇంకేవేవో బ్యాగులు వచ్చాయి. వీడు రోజుకో క్యారీ బ్యాగ్ తీసుకెళ్తారు, రోజుకో క్యారీ బ్యాగ్. ఎందుకు క్యారీ బ్యాగ్? ఎందుకంటే వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నాడు, వీడు కొనాలి. ఏమి నువ్వు ఓల్డ్ సంచి ఉపయోగిస్తున్నావా, ఎంత బ్యాక్వర్డ్ నువ్వు అనంటే ఈ యొక్క కోరికలు రోజు పెంచడం అన్నమాట. ఎండ్లెస్. ఒక టీవీ వచ్చింది, తర్వాత ఫ్లాట్ టీవీ, ఈ టీవీ పారేసేసినది. ఇది పనిచేస్తుంది కొంత, ఇంకొక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేస్తుంది. అయినా కూడా సెకండ్, మీరు వాళ్ళు ఏం చేశారు, ఈ టీవీ ఇచ్చేస్తే మీకు కొత్త టీవీ కన్సెషన్ ఇచ్చి మీకు ఒక కొత్త టీవీ ఇస్తాం. ఎందుకంటే వీళ్ళు అమ్ముకోరు కదా, అమ్ముకుంటే కొనేవాడు ఎవడు? అందువల్ల మీరు మాకు ఆ టీవీ ఇచ్చేయండి, మీకు కొత్త టీవీ ఇస్తాము అని చెప్తారు. ఈ విధంగా వాళ్ళు మనలో ఉన్నటువంటి కోరికలంతా పెంచేసి వీడిని ఎప్పుడు కూడా కుక్కలాగా పనిచేయించడం కోసమే చూస్తారు. వాళ్ళు ఎప్పుడు పనిచేయాలి? వీడు ప్రశాంతంగా ఉండేదానికి వాళ్ళు ఇష్టపడినవారు. ఆ విధంగా మన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ కోరికల్ని పెంచడానికి, కామాన్ని పెంచడానికి, క్రోధాన్ని పెంచడానికి, వీళ్ళు ప్రశాంతంగా ఉంటే ఇప్పుడు కోర్టులు పనిచేయవు, పోలీసు వాళ్ళకి ఏమీ ఉపయోగం ఉండదు, ఎవరు పోట్లాడుకోకపోతే వీళ్ళు ఏం చేస్తారు? అందువల్ల ఈ భౌతికంగా ఏం చేస్తున్నారంటే ఈ కామాన్ని ఎలాగా ప్రేరేపించాలి, క్రోధాన్ని ఎలాగా ప్రేరేపించాలి ఈ జీవుల్లో, వాళ్ళని ఎట్లా భ్రష్టు పట్టించాలి, ఎట్లా పాడు చేయాలనే చూస్తున్నారు. కానీ వచ్చేటువంటి సాహిత్యం కానీ, వచ్చేటువంటి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ అంతా కూడా వీటిని ఎలా వృద్ధి చేయాలి, వాళ్ళని ఎలా భ్రష్టు పట్టించాలనే చెప్తున్నాను. కానీ ఒక ప్రభుపాదులు వారు వారి సాహిత్యం తప్పించి ఇంకా వేరే ఎవరు చేయట్లేదు. ఈవెన్ ఆధ్యాత్మిక సంస్థలు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీ యొక్క కామక్రోధాలను ఏ విధంగా పెంచాలనే చూస్తున్నారు, కానీ వాటిని ఏ విధంగా తగ్గించాలి. ప్రభుపాదులు వారు చూటుగా చెప్పారు, యు ఆర్ నాట్ బాడీ, యు ఆర్ సోల్ అని. అంత తేలిగ్గా ఎవరు చెప్పలేదు, ఆత్మజ్ఞానాన్ని ఎవరు అంత తేలిగ్గా ఇవ్వలేదు ఎవరు కూడా. అందువల్ల ఆహార భయ ఆహార నిద్ర భయమైదనాల నుంచి నువ్వు తప్పుకో అని చెప్పి చెప్పారు. అవి పశుప్రాయాలు, ఆహారాన్ని సంపాదించడం, అవి నువ్వు కోరుకున్న వస్తాయి, కోరుకోకపోయినా వస్తాయి. భగవంతుడు నీకు ఎంత రాసి పెట్టాడో అంతే వస్తుంది. దానే ధాన్యమే కానీ వాళ్ళ నామ్ లెక్కాహ అని చెప్పి మనం తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి, ఎవడు తినాలో అది పేరు రాసి పెట్టింటారు. ఆ విధంగా మనం దేనికోసం ప్రయత్నం చేయాల్సిన, మనం ప్రయత్నం చేయాల్సిందేమే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పారు, ఈ ప్రపంచంలో దేనికి కుదలేదు, ఒక కృష్ణ చైతన్యానికే కుదవాలి. ఎందువల్లంటే కృష్ణ చైతన్య ఇది సాధించుకోవాలంటే కొంచెం కష్టం. ఇప్పుడు అంత సింపుల్గా కావాలి, సింపుల్. అందువల్ల ఇది కష్టపడితే తర్వాత చాలా ఆనందం వస్తుంది. ఏదైతే ఆత్మ లక్షణాలు చెప్పుకున్నాం కదా, నిత్యత్వం, ఆనందం, జ్ఞానం, ఈ లక్షణాలన్నీ వస్తాయి. మనం ఏదైతే ప్రారంభంలో ఆనందం వస్తుందో తర్వాత వీడికి కష్టం వస్తుంది. మనకేదైతే మొట్టమొదట జ్ఞానం ఉందని మనం టీవీ చూసామో తర్వాత అజ్ఞానం వస్తుంది. తర్వాత మనం ఏదైతే నిత్యత్వం ఉందని చెప్పి మనం ఏదైతే ఈ హైబ్రిడ్ పదార్థాలు ఏవైతే తింటుంటామో మనకి అనిత్యత్వం వస్తుంది. ఏమొస్తుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, తర్వాత చచ్చిపోతారు, తొందరగా చచ్చిపోతారు. ఈ విధంగా మనం భౌతికమైనటువంటి ఆశ్రయాన్ని, ఈ యొక్క పదార్థాలని మనం ఆశ్రయించడం వల్ల మనం అనిత్యులమవుతాం, అజ్ఞానులం అవుతాం, నిరానందులం అవుతాం. ఆత్మని మనం ఆశ్రయించడం వల్ల ఆనందం ప్రాప్తిస్తుంది, జ్ఞానం ప్రాప్తిస్తుంది, నిత్యత్వం ప్రాప్తిస్తుంది. ఇది ఈ యొక్క రోజు యొక్క శ్లోకం యొక్క సారాంశం అన్నమాట. ఇంకా ఈ యొక్క ఆత్మ యొక్క పరిణామం పరిమాణం కూడా చెప్పారు. ఈ యొక్క ఆత్మ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇందాక సారాంశంగా చెప్పుకున్నాం కదా. టిప్ ఆఫ్ ది హెయిర్ 1/10,000 పార్ట్, ఒక వెంట్రుక కొనలో 1/10,000 ఉంటు అంత పరిమాణంలో ఆత్మ ఉంటుంది. అది చీమలో పడుతుంది, దోమలో పడుతుంది, వైరస్లో ఉంటుంది, బ్యాక్టీరియాలో ఉంటుంది, దేనిలోనైనా ఉంటుంది. ఆత్మ యొక్క పరిమాణం మాత్రం ఒకటే, దానికి కాదు దాని యొక్క తొడుగులు యొక్క భిన్నాలు అని చెప్పి ఈ యొక్క సారాంశం. అయితే ఈ అండేషు, పేషేషు, తరుషు, వినిశ్చితేషు, ప్రాణోహి అని చెప్పి జీవ ఉపధావతి తత్రతత్ర, ఆ జీవం అనేది ఉపధావతి అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఇది ఈ యొక్క సారాంశం అన్నమాట. శ్రీల ప్రభుపాదకి గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి నితాయగా సీతానాథ్ ప్రేమానందే.